düşünsün.
చూడరికి ఎస్ట్రాలజీ క్లాస్కి అందరికీ స్వాగతం. అందరూ సంక్రాంతి పండుగ బాగా చేసుకున్నారు అనుకుంటా. కిందటిసారి మనం మేషరాశిలో కొన్ని ముఖ్యమైన పాయింట్లు చెప్పుకున్నాం. దాంట్లో ఒకటేంటంటే దీంట్లో ఇచ్చిన అతి ముఖ్యమైన సాధన ఒకటి ఉంది. ఆ సాధన సోహం సాధన అంటాం. అసలు మంత్రాలన్నిటికీ మూలం ఏకైక మంత్రం సోహం. సోహం అంటే అర్థం ఏంటంటే సహ అహ. సహ అంటే అతడు, అహ అంటే నేను. అతడు నేను, అతడే నేను అని అర్థం. అతడు ఎవరు? భగవంతుడు. నేనంటే నేను. నేనంటే ఈ శరీరం కాదు. ఈ బాడీకి మీరు అందరూ బాగా దాన్ని జీర్ణించుకుని ఉంటారు. శరీరాన్ని మనం ఎప్పుడు రిఫర్ చేయము. నేను అంటే మనస్సు, ప్రాణము, శరీరము కంటే అతీతంగా, బుద్ధి కంటే కూడా అతీతంగా ఎవరైతే ఉన్నారో, ఆ పరమాత్మ అంశ ఏదైతే ఉందో అది ఆత్మ అంటే అది నేను. ఆ నేను అతడు ఒకటే. అతడే నేను, నేనే అతడు. ఇంగ్లీష్లో ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ అంటాం. మనకు మన ఋషులు ఇచ్చిన భాష సోహం. ఈ సోహం అనే సాధన మేషరాశిలో ఉంది. అంటే మేషరాశిలో పుట్టినవాడు కానీ, మేషరాశిలో చంద్రుడు ఉన్నవాడు కానీ, మేషరాశి ప్రభావంలోకి వచ్చిన వాళ్ళు కానీ ఈ సాధన చేసుకోవచ్చు. మేషరాశి ప్రభావంలోకి రావటం అంటే అర్థం కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాం మేము అనుకున్న వాళ్ళు. అంటే ఇదివరకు జీవితం ఒకటి ఉంది. అలా కాకుండా మేము యుగ నిర్మాణ యోజన, యుగ పరివర్తన చేయటం అనే ఒక మహాకార్యక్రమంలో పాల్పంచుకుంటాం అని ఒక కొత్త జన్మ ఎత్తడం అనమాట. అది కూడా అలాంటి దాంట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఎవరైనా సరే సోహం సాధన అది ముఖ్యమైన సాధన. ఈ సోహం సాధనలో రెండు అక్షరాలు ఉన్నాయి, ఒకటి సో ఇంకొకటి హం. వీటిని మేషరాశి తలను సూచిస్తుంది. ఎంతవరకంటే ముక్కు వరకు, నోటి నుంచి మళ్ళీ మెడ స్టార్ట్ అయ్యేంత వరకు వృషభరాశి ఉంటుంది. మళ్ళీ మెడ నుంచి భుజాలు రెండు, అలా ఎక్కడెక్కడ రెండు రెండు చీలిపోతున్నాయో అక్కడంతా కూడా రెండు భుజాలు, రెండు చేతులు, అలాగే రెండు ఊపిరితిత్తులు అలా విడిపోయేంత వరకు కూడా అది కర్కాటక రాశి అవుతుంది. గుండె అవన్నీ కూడా సింహరాశి అవుతుంది. కన్యారాశి ఏమో పొట్ట, తులారాశి ఏమో పేగులు బొడ్డు దగ్గర అక్కడ, వృశ్చిక రాశి ఏమో సీక్రెట్ పార్ట్స్, జనరేటివ్ ఆర్గన్స్. తర్వాత ధనుస్సు రాశి మనకు బటక్స్, తొడలు, అలాగే మకర రాశి మోకాళ్ళు, కుంభరాశి పిక్కలు, మీనరాశి పాదాలు. ఇలాగ మన శరీరం 12 రాశుల ప్రభావంలో ఉంటుంది శరీరంలో బాగా. దీంట్లో మొట్టమొదటిగా మనం మేషరాశి చూసుకుంటున్నాం. ఆ మేషరాశిలో ఈ రెండు అక్షరాలు ఏవైతే ఉన్నాయో సోహం అనేవి చక్కగా మనం ధ్యానం చేసుకుంటే మనని ఈ రెండు అక్షరాలు సరిగ్గా మనం ఉచ్చరించి సాధన చేస్తే ఏముందంటే ఓం అనే దాంట్లో నిలబడతాము. ఓం అంటే భగవంతుడు, ఓం అంటే దట్ ఈజ్ అవర్ అల్టిమేట్ గోల్. ఎవరికైనా సరే ఇది సాధించాల్సింది అని ఏదన్నా చెప్పబడిందంటే శాస్త్రంలో అది భగవంతుడిని చేరుకోవటమే. ఆ భగవంతుని చేరుకోవడం అనే దానికి ఒక దారి ఉండాలి కదా. మాస్టర్ ఇచ్చింది తేజ తన దీనిగా పెట్టుకుంది, ఇక్కడ మన ఫోటో బదులు తను పెట్టింది, అందరూ చూసే ఉంటారు ఇప్పుడు కనిపిస్తుంది అది. మీనరాశి కుంభరాశి కింద గురువు గారు మాతాజీ పాద పద్మాలు, అక్కడ బికంది పాత్ర అని ఉంటుంది. బికంది పాత్ర అంటే అసలు నువ్వు మార్గానివి కా, ఆ మార్గం అవ్వాలంటే మేషరాశి ప్రభావంలో ఉన్న మన తలలోనే ఉంటుంది దానికి సంబంధించినవన్నీ కూడా. అందుకని శిరస్సు అన్నిటికంటే ముఖ్యమైనది, బాడీ పార్ట్స్ అన్నింటిలో కానీ చాలా ముఖ్యమైనది ఏంటంటే తలకాయ. దాంట్లో మళ్ళీ ఇంద్రియాణ నయనం ప్రధానమంట. నయనం అంటే మామూలుగా ఈ కనిపించే కళ్ళే కాకుండా లోపల ఇంకో రెండు ఉంటాయి. ఆ రెండింటి మధ్య ఖాళీ ఎప్పుడైతే మనం భగవంతుడి వెలుగుతో నింపుతామో ఆ వెలుగుతో నింపబడిన ఏదైతే ఉందో దాన్ని పాత్ అంటాం, మార్గము అంటాం. ఆ మార్గం ద్వారా భగవంతుడి దగ్గరికి మనం అందరం కూడా చేరవచ్చు. అందుకని దీంట్లో భగవంతుడు తన దగ్గరికి ఎలాగ తన పిల్లల్ని తీసుకొచ్చుకోవాలో, మార్గాన్ని ఎట్లాగ నిర్మించుకోవాలో అన్నీ చెప్పి ఉంచాడు. చెయ్యాల్సింది మనం చెప్పడం అయితే చెప్పేసారు, పాఠం చెప్పారని మనం వేస్తాడు. అవి దాన్ని చదువుకోవడం, అర్థం చేసుకోవడం, తనదిగా జీర్ణించుకోవడం ఇదంతా చేయాల్సింది పిల్లల మీద ఉంటుంది కదా, స్టూడెంట్స్ మీద ఉంటుంది. అలాగే భగవంతుడు మనకి ఇచ్చిన ఈ రెండు అక్షరాలని చాలా జాగ్రత్తగా మనం ఇవాళ అర్థం చేసుకుందాం. మొదటగా సో, సో అనే అక్షరాన్ని మనం విశుద్ధిలో న్యాసం చేసుకోవాలి. న్యాసం చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే సూపర్ ఇంపోజిషన్ ఉంటుంది ఇంగ్లీష్లో, ఇదే అది అదే ఇది. విశుద్ధి అనే చక్రం కంఠంలో ఉంటుందని మీ అందరికీ తెలుసు. అక్కడి నుంచి మనం సహస్రారానికి ప్రయాణం చేయాలి. విశుద్ధిలో ఉన్న ప్రజ్ఞ ఏదైతే ఉందో, విశుద్ధిలో ఉన్న ప్రజ్ఞ నుంచి మనం ఆజ్ఞలోకి, అక్కడి నుంచి సహస్రారంలోకి ప్రయాణం చేసి భగవంతుడిని దర్శించాలి. మీకందరికీ తెలిసిన ఇంకో విషయం ఏంటంటే భగవంతుడు సహస్రారంలో శక్తి మూలాధారంలో ఉంటుంది అని. మూలాధారంలో ఉన్న అమ్మవారు శక్తి రూపిణి, సహస్రారంలో ఉన్న భగవంతుని చేరటం అనేది మనం చేసే సాధన బట్టి జరుగుతుంది. మనం భగవంతుడి దగ్గరికి వెళ్తే అప్పుడు ఆయనే మనలో ఉన్న శక్తిని తన దగ్గరికి తీసుకుంటాడు. మనం వెళ్ళటం అంటే ఇందాక చెప్పుకున్నాం, నేను అంటే ఈ శరీరం కాదు, నేను అంటే పరమాత్మ యొక్క అంశని, నేను భగవంతుడి అంశని, భగవంతుణ్ణి అని తెలుసుకోవటానికి ఈ సోహం సాధన. అందుకని ఇవాళ మొదట ఈ సాధనలో చాలా జాగ్రత్తగా గమనించాల్సిన పాయింట్స్ 2-3 ఉన్నాయి. అవి ఏంటంటే సోహం సాధన చేసే ముందు చాలా నిదానంగా శ్వాసని పీల్చుకోవడం వదలటం అనేది ప్రాక్టీస్ చేయాలి. శ్వాసని యూనిఫామ్గా అంటే ఎక్కువ తక్కువ లేకుండా స్లోగా జెంటిల్గా ఆయాసం లేకుండా, మొహం కొందరు బిగించేసి ఇలా అంటారు అలా కాకుండా, ముక్కులు బిగించేసి అలా కాకుండా చక్కగా సాఫీగా తీసుకోవాలి, తీసుకొని వదలాలి. అలాగా కొంతసేపు అట్లీస్ట్ 3 సార్లు చేయటం ఒక యూనిట్గా పెట్టుకుంటే, అంటే గాలి పేలవటం వదలటం, మళ్ళీ గాలి పేలవటం వదలటం, మళ్ళీ గాలి పీల్చడం వదలటం, ఇలాగే 3 కలిపి 1. అలా చేస్తే ఏమవుతుందంటే బ్రీత్ యూనిఫామ్గా అవుతుంది. ఈ బ్రీత్ యూనిఫామ్గా అయిన తర్వాత ఏం చేయాలంటే మెల్లిగా గాలిని లోపలికి పీల్చుకుంటున్నప్పుడు మనస్సులో సో అనే అక్షరాన్ని అనుకోవాలి. మనసులో పైకి అనక్కలేదు, గాలి పీలుస్తున్నంతసేపు మనసులో సో అని మనసులో అనుకోవాలి పైకి. అది విశుద్ధి వరకు వెళ్ళినట్టుగా మనం భావించాలి, ఎందుకంటే కిందకి వెళ్ళక్కలేదు. అక్కడి నుంచి హమ్ అనే శబ్దాన్ని మనం ఇప్పుడు పైకి ఉచ్చరించాలి. ఎలాగంటే మనసులో సో అని గాలి పీల్చుకుంటున్నాం. హమ్ అలాగా పైకి హమ్ అనాలి. గాలి లోపలికి పీల్చుకుంటున్నప్పుడు మానసికంగా సో అనుకుంటూ గాలి బయటకు వదులుతున్నప్పుడు హమ్ అనాలి. ఇలా లోపలికి పీలుస్తున్నప్పుడు మనసులోనే ఆ సో అనే అక్షరం ఎక్కడ స్పందిస్తోంది, విశుద్ధిలో స్పందిస్తోంది అని భావన చేస్తూ గాలి పీల్చుకోవాలి. అని హంకారం అంటున్నప్పుడు ఆ హమ్ అనే బీజాక్షరం ఎక్కడికి వెళ్తుందంటే ఆజ్ఞ పీనియల్ పిట్యూటరీ గ్లాండ్స్ అక్కడి నుంచి హమ్ అక్కడ కూడా హమ్ అనేది కూడా ఓంకారం లాగానే అంటాం. కాకపోతే మొదట హాతో స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా అంటే ఓంకారంలో అకార ఉకారం అకారం ఉందంటే హమ్లో హకార ఉకారం అకారాలు ఉంటాయి. హమ్ అప్పుడు ఏం చేయాలంటే గాలి పీల్చినప్పుడు మనసులో సో అనుకుంటూ గాలి వదులుతున్నప్పుడు పైకి హమ్ అంటున్నప్పుడు హా అనే అక్షరంతో మెల్లిగా ఆజ్ఞాచక్రం వరకు మెల్లిగా రావాలి. అనుకోవాలంటే మనసులో హంలో ఆజ్ఞాచక్రంలో హా అక్కడి నుంచి పీనియల్ పిట్యూటరీ గ్లాండ్స్ మధ్యలో అది వైబ్రేట్ అవుతుంది. అక్కడి నుంచి సహస్రారానికి వెళ్ళిపోతుంది. చివరి ఇంకా అన్నప్పుడు చివరిగా ఆయన సౌండ్ సహస్రారానికి చేరుతుంది. మళ్ళీ రిపీట్ చేస్తాను. సో అనేది గాలిని పీల్చుకుంటున్నప్పుడు మనసులోనే అనుకుంటూ అది విశుద్ధిలో వైబ్రేట్ అవుతుంది. సో అనే బీజాక్షరం అక్కడి నుంచి గాలి బయటికి వదులుతూ హమ్ ఆజ్ఞ పీనియల్ పిట్యూటరీ గ్లాండ్స్ ఏవైతే ఉన్న వాటి మధ్యలో ఉన్న ఖాళీని అంతటినీ వెలుగుతో నింపేస్తూ సహస్రారానికి ప్రయాణిస్తోంది ఈ శబ్దం అనుకోవాలి. ఇక్కడ శంబళ అనేది మనకు మన దేహంలోనే ఉంది. శంబళ ద్వారా భగవంతుణ్ణి మనం చేరుతాము అని శాస్త్రం చెప్తోంది. అది ఇస్టోట్రికల్ ఆస్ట్రాలజీ లేదా స్పిరిచువల్ ఆస్ట్రాలజీ చెప్తున్నారు మాస్టర్స్. దాంట్లో మనకు పీనియల్ గ్లాండ్ పిట్యూటరీ గ్లాండ్ ఏవైతే ఉన్నాయో అవి శంబళకి మనకు దేహంలో ప్రతీకలు, మన శిరస్సులో ఉంటాయి. అందుకని జాగ్రత్తగా ఈ పీనియల్ పిట్యూటరీ గ్లాండ్స్ మధ్యలో ఈ హమ్ శబ్దం వైబ్రేట్ అవుతుంది అనుకుంటే మెల్లిగా అవుతుందంటే ఈ అనుకుంటున్నప్పుడు భగవంతుడు వెలుగుని ఆహ్వానిస్తున్నాము అనుకోవాలి. భగవంతుడు వెలుగే గాయత్రి అంటే. గాయత్రి అనే మాటకి అర్థం ఏంటంటే మీరందరూ గాయత్రి పరివారంలో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, చాలాసార్లు మాస్టర్ చెప్తే విన్నారు. మళ్ళీ కొత్తగా చెప్పేది ఉండదు కానీ చెప్పింది చెప్పుకోవడంలో ఒక ఆనందం ఉంటుంది. అందుకే ఏంటంటే సమస్త సృష్టిలో ఉన్న సమస్త శక్తులకి మూలమైన వెలుగు ఏదైతే ఉందో, ఆ భర్గ తేజస్ ఏదైతే ఉందో అది మనందరికీ, ఈ మనందరికీ అంటే మనుషులకి, జంతువులకి, వృక్షాలకి, ఖనిజాలకి, సూర్యుడికి, గ్రహాలకి, ఇంకా పైన ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా, సమస్త దేవతలకి. అందుకనే గాయత్రిని దేవమాత, సమస్త దేవతలు ఆవిడ నుంచే వచ్చారు, ఆవిడ వెలుగు నుంచే వచ్చారు. అలాగే సమస్త వేదాలు, జ్ఞాన విజ్ఞానం అంతా కూడా వేదమాత. అలాగే విశ్వ అంతా కూడా ఆ వెలుగు నుంచి వచ్చింది. కాబట్టి ఏ వెలుగు ఈ అన్నిటికీ మూలమైనదో ఆ భర్గమైన తేజస్సును నేను నా మనస్సు మా ధారణ చేస్తున్నాను, అది మా అందరి బుద్ధులను సన్మార్గం వైపు ప్రేరేపించుగాక అని మనం గాయత్రి చేస్తున్నాం. ఆ భర్గ అనే అక్షరాల్లోనే ఉంది మొత్తం తేజస్సు అంతా, ఆ భర్గ తేజస్సు. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెలుగుతో పాటు వేడి కూడా ఉంటుంది. అందుకని గాయత్రి మంత్రం చేసినప్పుడు ఆ భర్గ తేజస్సుతో పాటు ఆ భర్గ దేవత యొక్క వేడి కూడా నా మనస్సులో ప్రవేశిస్తోంది అనుకోవాలి. అందుకనే ఏమవుతుందంటే ఒళ్ళంతా మెల్లిగా వేడెక్కడం మొదలు, కొంచెం కంగారు పడక్కర్లేదు ఎవరూ, కానీ స్లోగా ప్రాక్టీస్ చేయండి. ఇది గురువు గారిచ్చిన సూర్య మహావిజ్ఞానంలో ఉన్న గాయత్రి సాధన రహస్యం. అది ఇజోట్రిక్ ఎస్ట్రాలజీలో ఇచ్చారు. తర్వాత ఇజోట్రిక్ ఎస్ట్రాలజీ కాకుండా కాస్మిక్ ఫైర్లో కూడా ఇచ్చారు మాస్టర్ జ్వాలకులు. ఆయన ఇంకో భాషలో చెప్తారు అదే విషయం. యూ క్యాచ్ ది హీట్ నాట్ ది లైట్ అంటాడు ఆయన. లైట్ కాదు మనకు కావాల్సింది, హీట్ అంటాడు. హీట్ అంటే అక్కడ సూర్యుడిలోని వేడి కావాలి మనకు, మెరుగక్కర్లేదు. ఆ వేడి వల్ల ఏమవుతుందంటే ఈ సృష్టి మొత్తం అగ్ని వల్ల సృష్టించబడి అగ్నిలోనే మళ్ళీ లీనమైపోతుంది. అది మనలో ఫైర్ బై ఫ్రిక్షన్, సోలార్ ఫైర్ అండ్ ఎలక్ట్రిక్ ఫైర్ లేదా కాస్మిక్ ఫైర్, మూడు రకాలుగా అవుతుంది, డివైన్ ఫైర్. ఈ మూడు రకాల వాటినే మనం పావక, పవమాన, శుచి అనే అగ్నులుగా చెప్తాం. ఈ శుచి అనే అగ్ని హయ్యెస్ట్, పవమాన అనే అగ్ని మనసులో ఉంటుంది. సూర్యుడి హృదయంలో ఏదైతే ఉందో, సూర్యుడి మనసులో ఏదైతే తేజస్సు ఉందో, ఆ భర్గ తేజస్సు నా మనస్సులో నిండుతోంది, ఆ వేడి నా మనసులో నిండుతోంది అని మనం గాయత్రి చేయాలి. అది గాయత్రి మంత్ర సాధన రహస్యంగా గురువుగారు ఇచ్చిన ఒక విశేషమైన సాధన. అలాగే ఇక్కడ కూడా సోహం సాధనలో అంటున్నప్పుడు ఆ హంకారం పీనియల్ పిట్యూటరీ గ్లాండ్స్ మధ్యలో భగవంతుడి యొక్క దివ్య తేజస్సు నింపుతోంది, అలా అక్కడి నుంచి సహస్రాన్ని చేరుతుంది అనుకున్నప్పుడు ఏమవుతుందంటే పీనియల్ గ్లాండ్ పిట్యూటరీ గ్లాండ్కి దూరం ఉంటుంది. ఈసారి మీరు ఎప్పుడన్నా తేజ చూపిస్తుంది మీకు ఆ బొమ్మలు, దాంట్లో ఎంత తేడా ఉంటుందో చూడండి. ఒకటి ఆల్మోస్ట్ కంఠం దగ్గర ఉంటే, ఇంకోటి కళ్ళకి కొంచెం దగ్గర దూరంగా ఉంటుంది, మధ్యలో కొంచెం ఎంతో కొంత గ్యాప్ కనిపిస్తుంది. ఆ గ్యాప్ మొత్తం భగవంతుడు వెలుగుతూ నిండాలి అన్నమాట. ఎప్పుడైతే అది నిండిందో అప్పుడు భగవత్ చైతన్యం అక్కడికి వచ్చి కూర్చుంటుంది. విశ్వం అంతా ఏ చైతన్యం ఉందో ఆ చైతన్యం అక్కడికి వస్తుంది. దీంట్లో ఇంకొక రహస్యం ఏంటంటే మనం వ్యక్తిగత చైతన్యం తీసివేయబడి విశ్వ చైతన్యం వస్తుంది. వ్యక్తిగత చైతన్యం తీసివేయటం పడడం అనేది దక్షయజ్ఞంలో దక్షుడు తల తీసేయటం అనేది, మేక తల అతికించడం అనేది. మేక అంటే అర్థం ఇక్కడ మేషరాశికి సంబంధించింది అన్నమాట. మేషం ఒక కొత్త దాన్ని స్టార్ట్ చేయటం అనేది చెప్తుంది, కొత్త యుగం. గురువుగారు చెప్తారు కదా నూతన యుగాన్ని నేను ఆవిష్కరిస్తాను అంటే మేషరాశి ప్రభావం పూర్తిగా గురువుగారు తీసుకొచ్చారన్నమాట. అలాగా మనం కొత్త ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడానికి పనిచేయాలంటే మనం కూడా ఈ మేషరాశి ప్రభావాన్ని బాగా వాడుకోవాలి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే దక్షుడు తల తీసేసి మేకతల అతికించడం అంటే వ్యక్తి చేతనత్వాన్ని ఖండించేసి దైవీ చేతనత్వాన్ని మనకు మనలో మేల్కొల్పడం అనేది దక్షయజ్ఞంలో జరిగిన ఒక విశేషం. అది మనకు జరుగుతుందన్నమాట ఇక్కడ కూడా. అలాగా దాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అలాగే మేషం ద్వారా సాధకుడు శంబలతో అనుసంధానం అవుతాడు. అదేంటో ఇందాక చెప్పుకున్నాము, మన దేహంలోనే సహస్రారంలో శంబలం ఉంది. తద్వారా మనకి ఇంకా సనత్కుమారులతో సంబంధం ఏర్పడుతుంది. సనత్కుమారులు ఎవరు? ఈ భూమి యొక్క అధిపతి, ఈ భూమికి మొత్తానికి అధిపతి ఆయన, రాజుగారు అనమాట. ఆయన కింద మిగతా అందరూ మంత్రులు, మిగతా గురువులు, వీళ్ళందరూ పనిచేస్తూ ఉంటారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? శుక్రుడి నుంచి వచ్చారు. శుక్రుడి నుంచి అంటే శుక్రుడు అంటే మనకు కనిపించే వీనస్ అనే గ్రహం కాకుండా శుక్రుడు అనే ఒక ప్రిన్సిపల్ ఉంటుంది సృష్టిలో. ఆ శుక్రుడు అనే ప్రిన్సిపల్ వీనస్ అనే గ్రహం ద్వారా మనకు పనిచేస్తూ ఉంటాడు. వాళ్ళ ద్వారానే మళ్ళీ అదే కిరణాల ద్వారా సనత్ కుమారులు వచ్చారు, శ్రీకృష్ణ పరమాత్మ కూడా అలాగే వచ్చారు. మనం ఎప్పుడైతే ఈ రకంగా ఈ సాధన చేస్తామో అప్పుడు మనకు సనత్ కుమారులతో కూడా సంబంధం ఏర్పడుతుంది. ఎవరైతే ఈ సాధన బాగా చేసుకుంటారో, ఎప్పుడైతే పీనియల్ గ్లాండ్ పిట్యూటరీ గ్లాండ్ మధ్యలో ఖాళీ అంతా పూర్తవుతుందో దాన్ని హయ్యర్ బ్రిడ్జ్ అంటారు మాస్టర్ సివి గారు, అంతఃకరణ నిర్మాణం అంటారు మాస్టర్ జ్వాలాకులు గారు. ఇది చేయటానికి ఇంకా మనకు వృషభ రాశి, తర్వాత మీనరాశి కూడా సహాయం చేస్తాయి. మీనరాశిలో రెండు చేపలు వ్యతిరేక దిశలో ఉంటాయి. ఒక చేప తలలో ఇంకొక చేప తోక ఉంటుంది, గుండ్రంగా రెండు, ఒక తోక తల తోక తల అలా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే మీనరాశి సింబల్ని ధ్యానం చేయడం మొదలెడతాం మనం మెల్లిగా ఈ సాధన అంటే సోహం సాధన చేసిన తర్వాత మీనరాశి ధ్యానం చేస్తే ఏమవుతుందంటే ఆ రెండు ఇప్పుడు ఎక్స్లాగా ఉంటుంది, ఆ ఎక్స్లాగా ఉన్న మీనరాశి సింబల్ కాస్తే మధ్యలో గీత పోయి అదొక రౌండ్ అంటే సర్కిల్ లాగా తయారవుతుంది, మెల్లిగా సర్కిల్ కాస్తే పాయింట్ లాగా అవుతుంది. అలా జరుగుతున్నంతకాలం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మనలో పీనియల్ గ్లాండ్ పిట్యూటరీ గ్లాండ్ మధ్యలో ఎయిర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. దీంట్లో వృషభం కూడా సహకరిస్తుంది. వృషభం ఏ రకంగా సహకరిస్తుంది అంటే వృషభంలో కృత్తికలు ఉంటాయి. కృత్తికలు అంటే కుమారస్వామిని పెంచినవి ఏవైతే ఉన్నాయో కృత్తికలు, ఆ కృత్తికల నుంచి వచ్చే తేజస్సు ఏం చేస్తుందంటే మనకు దారిని చూపిస్తుంది. దారి ఎట్లా వెళ్ళాలి, ఎలాగ భగవంతుడి దగ్గరికి మార్గం ఏర్పడటం అనేది ఏదైతే ఉందో అదంతా కూడా మార్గం అంటే దారే కదా, పాత్ దాని ద్వారా ఆ మార్గం ద్వారా ప్రయాణిస్తే మనం గమ్యాన్ని చేరుతాం కదా, అలాంటి మార్గాన్ని ఏర్పరచడానికి వృషభం పనిచేస్తుంది. అదంతా వృషభంలో బంగారు రంగు ఉంటుంది, అందుకని మనం చేస్తున్నప్పుడు ఈ సాధన అంతా కూడా ఒక బంగారు రంగు కనిపిస్తుంది, బ్లూ కలర్ మధ్యలో బంగారు రంగు. ఇవన్నీ కూడా మనకు సాధన చేసుకుంటున్నప్పుడు వచ్చే రంగులు, దాన్ని బట్టి మనం హయ్యర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయిపోయిందా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు. ఇది ఈ మేషరాశిలో ఉన్న అతి ముఖ్యమైన సాధన. ఇంకా దీనికి ఒక సింబల్ ఉంటుంది, అదేంటంటే ఇంగ్లీష్ లెటర్స్లో ఆర్ ఉంటుంది కదా, స్మాల్ లెటర్స్లో ఆర్, ఇలాగ పైనుంచి కిందకు ఒక గీత మళ్ళీ నా పైకి అలాగా ఆ ఆర్ ఏదైతే ఉందో అది ఈ మేషరాశి సింబల్. అది మనం మన దేహంలో దాన్ని న్యాసం చేసుకోవాలి. ఎలాగంటే ఇటు ఎడమ ముక్కు ఎడమ కనుబొమ్మ మించి ఇలా కిందకి ముక్కు మీద గీత గీసి మళ్ళీ ముక్కు నుంచి ఇలా పైకి కుడి కనుబొమ్మ గీత గీసుకుంటే అది మేషరాశి సింబల్ ఆర్. ఆ మేషరాశి సింబల్ని అక్కడ కనుబొమ్మలు ముక్కు మళ్ళీ ఇటు అలాగ సూపర్ ఇంపోజ్ చేసుకుని అలా కూర్చుని చూస్తూ ఉంటే ఏమవుతుందంటే మన తలలో ఉన్న ఈ పీనియల్ పిట్యూటరీ గ్లాండ్స్ ఇంకా మిగతా అణువులు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఈ మేషరాశి ప్రభావం వల్ల అవేకం అవుతాయి, జాగృతం అవుతాయి. అవి మనకు ఇంకా సాధనలో ముందుకు వెళ్ళడానికి బాగా ఉపకరిస్తాయి. సింపుల్గా అలా చేసుకోవటం ఎంతకంటే పెద్దగా దానికి ఏం చేయక్కర్లేదు. ఎలా చేయాలి, ఎడమ కనుబొమ్మ మొదలుపెట్టి ముక్కు వరకు ముక్కు అండ్ అంటే నాసికాగ్రం అంటాం అక్కడ వరకు, అక్కడి నుంచి మళ్ళీ కుడి కనుబొమ్మను కలపాలి. ఇలా చేయడం ఏమవుతుందంటే దిస్ స్టిమ్యులేషన్ ద హిడెన్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇన్ ద 12 పెటర్స్ లోటస్. మన లోయెస్ట్ సెంటర్లో ఏదైతే ఉందో దాంట్లో ఉన్న 12 దళాల పద్మం అంటే ఫిజికల్ బాడీకి సంబంధించినంత వరకు 12 దళాల పద్మం ఒకటి ఉంటుంది. అలాగే మనకు మెంటల్ బాడీలో అలాగే కాజల్ బాడీలో మనకు 12 దళాల పద్మం ఉంటుంది. మనం ఈ క్లాసులు చెప్పుకుంటున్నప్పుడు మొట్టమొదటి చెప్పుకున్నాం సెంట్రల్ స్పిరిచువల్ సన్, అలాగే హార్ట్ ఆఫ్ ద సన్, ఫిజికల్ సన్, వాటి నుంచి మనం శక్తిధారలు తీసుకుంటున్నాం అని అనుకుంటున్నప్పుడు కాస్మిక్ మెంటల్ ప్లేన్ నుంచి మనలో ఉన్న సాక్షి చైతన్యంగా ఉన్న పరమాత్మ ఎవరైతే ఉన్నాడు, యాక్చువల్గా అది మనం దానికి ఉన్న 12 పెటల్ లోటస్లోకి కాస్మిక్ మెంటల్ ప్లేన్ నుంచి శక్తిధారలు వస్తున్నాయి అనుకోవాలి. అలాగే హార్ట్ ఆఫ్ ది సన్ ఎవరైతే ఉన్నారో ఆదిత్య హృదయం అంటాం చూసారు, ఆదిత్యుని యొక్క హృదయం నుంచి వస్తున్న శక్తిధారలు మనలోని మెంటల్ ప్లేన్లో ఉన్న 12 దళాల్లోకి ప్రవేశిస్తున్నాయి శక్తిధారలు. అలాగే ఫిజికల్ సన్ ఏదైతే ఉన్నాడో సూర్యుడు మనకు కనిపించే గోడ, అక్కడి నుంచి వచ్చే శక్తిధారలు మన ఫిజికల్ బాడీలోని 12 దళాల పద్మంలోకి ప్రవహిస్తున్నాయి. ఈ రకంగా మనం అన్ని ప్లేన్స్లోనూ నేను సూర్యుడిని అనేది మొట్టమొదట మనం ఈ ఎస్ట్రాలజీ క్లాసులు చెప్పుకుంటున్నప్పుడు చెప్పుకున్నాం, అది గుర్తుపెట్టుకుంటే. ఇంకా ఇది ఆజ్ఞాచక్రం నుంచి మూలాధారం వరకు దీన్ని బ్రహ్మదండంగా కూడా చెప్పుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మన కనుబొమ్మల దగ్గర నుంచి మూలాధారం వరకు, మూలాధారం నుంచి మళ్ళీ కుడివైపు కనుబొమ్మ వరకు పెద్ద గీతలాగా బ్రహ్మదండం అంటే ఆ బ్రహ్మదండం చేతిలో ఉంటే అదొక గుర్తు. అందుకే ఈ రెండు గీతలు ఏంటంటే ఈ మేషరాశిలో ఉన్న రెండు గీతలు, ఒకటి ఎడానాడి, ఇంకోటి పింగళానాడి. మనం సాధన చేసుకుంటున్నప్పుడు ఎడానాడి పింగళానాడి అని అవి ఎందుకు ఇచ్చారు మనకంటే, భగవంతుడి వెలుగుని మనలోకి ఆహ్వానించడానికి ఇవ్వబడినవి. నా ఎడానాడి ద్వారా, పింగళానాడి ద్వారా భగవంతుడి వెలుగు నాలోకి ప్రవేశించుగాక అని ఒక సంకల్పం చెప్పుకోవాలి. చెప్పుకుని మనం సూర్యుడి మంత్రం లేదా గాయత్రి మంత్రం చేస్తే మనలోకి తప్పకుండా ఆ సూర్యుడి శక్తి ప్రవేశిస్తుందన్నమాట. అలాగా మనకు ఇడా పింగళానాడు ద్వారా భగవంతుడి యొక్క దివ్యమైన తేజస్సు మనలోకి రావటానికి ఇవ్వబడిన రెండింటినీ అలాగే వాడుకోవాలి మనం. అంతేగాని ఇడానాడి పింగళానాడి ఉన్నాయి అని వదిలేయకూడదు. అలాగే మనం శ్వాస అప్పుడే దాని ఏమంటాం, సింపుల్ ప్రాణాయామం చేస్తాం. సింపుల్ ప్రాణాయామంలో కుడివైపు ఎడం వైపు నుంచి గాలి పీల్చి కుడివైపు ముక్కుతో వదులుతాం, కుడివైపు ముక్కుతో గాలి పీల్చి ఎడం ముక్కుతో వదులుతాం. నాడీ శుద్ధి ప్రాణాయామం, నాడీ శోధన ప్రాణాయామం, లేకపోతే ఇవి చేయటం వల్ల ఏమిటంటే నాడులు శుద్ధి అవుతాయి. నాడులు శుద్ధి అయిన కొద్దీ మనకు ఆ వెలుగు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకో రకంగా చెప్పాలంటే, ఇందాక చెప్పుకున్నాం మనం, ఇందాక ఏమని చెప్పుకున్నాం, పీనియల్ పిట్యూటరీ గ్లాండ్స్ రెండు కూడా శంబళకి ప్రతీకలు. నా మధ్య ఖాళీ అంతా భగవంతుడి వెలుగుతో నిండిపోవాలి. గురువు గారు ఇచ్చిన గాయత్రి మహావిజ్ఞానంలో చెప్తారు, అక్కడికి నేను గాయత్రి మహాతేజస్సును ఆహ్వానించాను. ఆ అనంతమైన తేజస్సులో నా మనస్సుని ప్రవేశపెట్టాను. ఆ వెలుగులో నా మనస్సు ఒకటే, రెండు ఒకటి అనే భేదం లేకుండా అయిపోయింది. చక్రభేదం అని ఉంటుంది మా గాయత్రి మహావిజ్ఞానంలో, దాంట్లో ఉంటుంది చూడండి. అక్కడి నుంచి దాని పని అది చేస్తుంది, ఇంక మనమేం చెప్పక్కర్లేదు. అలా చేస్తే అక్కడి నుంచి మెల్లిగా ఆజ్ఞా చక్రం నుంచి విశుద్ధిలోకి వెళ్తుంది. ఎప్పుడు వరకు వెళ్తుంది అంటే, ఆజ్ఞా చక్రంలో పని అంతా తను చేసుకున్నట్టు అనిపిస్తే అప్పుడు విశుద్ధిలోకి దానంతా తానే వెళ్తుంది. మనం వెళ్ళమని చెప్పక్కర్లేదు. విశుద్ధిలో తను ఏం చేయాలనుకుందో ఆ పని అంతా చేసిన తర్వాత అనాహతంలోకి వెళ్తుంది అనమాట. అనాహతంలోంచి అక్కడ పని అంతా అయ్యేంత వరకు ఉండి మణిపూరకంలోకి వెళ్తుంది. మణిపూరకంలో ఉండాల్సినంతసేపు ఉండి స్వాధిష్టానంలోకి వెళ్తుంది. స్వాధిష్టానంలో అక్కడ ఏం చేయాలో పని అదంతా చేసి ఎంత టైం ఉండాలో అంత టైం ఉండి మూలాధారంకి వెళ్తుంది. మూలాధారంలో ఉన్న శక్తిని జాగృతం చేసి మళ్ళీ పైకి వచ్చేస్తుంది. ఇది గురువు గారు ఇచ్చిన చక్రభేదం. చాలా సేఫ్, చాలా సులభం. ఇది ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఇప్పుడు మనం ఆ తేజస్సు ఏదైతే ఆ తలలో ఉందో, ఆ తలలో తేజస్సును ఎక్కువగా మీరంటే మనం, సారీ మీరు అనక్కర్లేదు, మనందరం కూడా మన తలలో తేజస్సు ఎంత ఎక్కువగా పెరిగితే అంత ఎక్కువగా మనలో నాడులన్నీ శుద్ధి అవుతాయి. నాడులు అంటే ఈథరిక్ బాడీ అంతా ప్యూరిఫై అవుతుందన్నమాట. ఈథరిక్ బాడీలో 72,000 నాడులు ఉంటాయి. ఆ 72,000 నాడుల్లో ముఖ్యమైనవి ఎడ, పింగళ, సుషుమ్న. ఈ భగవంతుడి వెలుగు మనం తలంతా నిండిపోతాయి. అక్కడి నుంచి మనం మళ్ళీ నా ఎడ, పింగళ, సుషుమ్నులన్నింటిలో కూడా ఈ భగవంతుడి వెలుగు నిండాలి. ఈ మూడింటిని పరమ పవిత్రం చెయ్యాలి. అలాగే మొత్తం ఈ నాడీ మండలంలో ఉన్న 72,000 నాడులు పరమ పవిత్రమయ్యి ఈ మొత్తం భగవంతుడి వెలుగుతో నిండాలి అని సంకల్పం చెప్పుకోవాలి. చెప్పుకుంటే అప్పుడు ఏమవుతుందంటే, మెల్లిగా ఇద్దరికి బాడీ అంతా కూడా భగవంతుడి వెలుగుతో నిండిపోతుంది. అది మనం చేయాల్సిన సాధన. దానికి ఈ సోహం సాధన చేసుకోవడం వల్ల జరిగే మనకు అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక అభివృద్ధి ఏంటంటే, సాధనలో పీనియల్ పిట్యూటరీ గ్లాండ్స్ మధ్యలో వెలుగు ఏర్పడుతుంది. అలాగ చేయొచ్చు. ఇంకా సోహం సాధన చేసుకుంటూ మహాత్ములైన వాడు బోలు మంది ఉన్నారు. ఇంక ఇది ఒకటే సాధన అన్నమాట. సోహం అంటే అతడే నేను, భగవంతుడే నేను. అలా చేయొచ్చు. అలాగే గాయత్రి మంత్రం చేసుకొని అక్కడ వెలుగు నింపుకొని అది 72,000 నాళ్ళు పరమ పవిత్రమే అంతా భగవంతుడు వెలుగుతో అయిపోతుంది అనుకోవచ్చు. మీరు రెండింటిలో ఏది చేసినా ఓకే. అదే మేషరాశి చెప్పుకుంటున్నాం కాబట్టి మనం సోహం సాధన చెప్పుకున్నాం. తర్వాత ఈ సోహం సాధన ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే, కొంతకాలానికి సో అని మనం గాలి పీల్చడం కానీ అనటం కానీ రెండు ఉండవు. అంటే మనం గాలి పీలవం, గాలి వదలం. ఏమవుతుందంటే, గాలి పీల్చకుండా, గాలి వదలకుండా కుంభకం. ఇంకోటి పీల్చడాన్నేమో పూరకం, వదలటాన్నేమో, సారీ పీల్చడాన్నేమో రేట్ పూరకం అంటాం. మొదలటాన్ని రేచిగా ఉంటాం. ఈ రెండు కాకుండా మధ్యలో ఇంకోటి ఉంటుంది, అది కుంభకం. అంటే పీల్చం వదలం, గాలి పీల్చము గాలి వదలం. ఒకసారి పీల్చారనుకోండి సపోజ్, లోపల ఉండిపోతుంది ఇంక బయటికి రాదు. అలాగే వదిలేరనుకోండి ఇంక లోపలికి రాదు, బయట ఉండిపోతుంది. అలా లోపల ఉండిపోయిందనేమో అంతర్ కుంభకం అని, బయట ఉండిపోతుంది బాహ్య కుంభకం అని అంటారు. ఈ మంత్రం చేస్తుంటే ఆటోమేటిక్గా, ఈ సాధన చేసుకుంటుంటే ఆటోమేటిక్గా మన శ్వాస ఆగిపోతుంది. ఏమీ అనుమానం లేదు, ఎంతసేపు అయినా ఆగిపోతుంది, గంట రెండు గంటలు, రోజు రెండు రోజులు, నెల, సంవత్సరం. కానీ మన సంవత్సరం పాటు అలాగే కూర్చొని చేయం కదా. మనం ఎంతసేపు చేస్తే అంతసేపు ఆగిపోతుంది. అలా ఆగిపోయినంతసేపు కాసేపు అక్కడ మన పేర్లు కానీ, మన వృత్తి కానీ, మన ఐడెంటిటీ కానీ అంతా పోయి భగవంతుడే ఉంటాడు. భగవంతుణ్ణే చూడాలనుకున్న వాళ్ళు ఈ సాధన జాగ్రత్తగా చేస్తే ఖచ్చితంగా మీ శ్వాస ఆగిపోతుంది. మీ శ్వాస ఎంతసేపు ఆగిపోతే అంతసేపు భగవంతుడితో మీరు ఉన్నట్టు. ఆ శ్వాస ఆగిపోయింది అయ్యో అనుకుంటే మళ్ళీ మొదలైపోతుంది. అందుకని అయ్యో అనుకోవద్దు, శ్వాస ఆగిపోయింది అనుకోవద్దు. ఆగిపోతే యూ ఫీల్ హ్యాపీ. మీరు మామూలుగా కనుక మనం ఎప్పుడైనా గాలి పీల్చడం లేదా వదలటం ఆపేసి చూద్దాం అనుకుంటే కాసేపు అయితే ఉక్కిరి విక్కిరి అయిపోతుంది. కానీ ఇలా జరిగినప్పుడు ఎంతసేపు అయినా హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అంతసేపు మీరు ఉండరు. అంటే మన మన పేర్లు మనకు సంబంధించినవన్నీ మర్చిపోతాం, మర్చిపోయి ఒక ఆనంద స్థితిలో ఉంటాం. ఆ ఆనంద స్థితిలో ఉండడమే భగవంతుడు మనతో ఉన్నట్టు అది గుర్తుపెట్టుకోండి. అలాంటి చక్కటి సాధన ఈ మేషరాశిలో మనకు ఉన్నది. అలా మేషరాశి సింబల్ని ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్న ఆ అణువులన్నీ కూడా, వాటిలో ఉన్న శక్తి జాగృతం అవుతుంది. ఈ రాశికి ఉన్న సంఖ్య ఏంటంటే 9. 9 అంటే 9కి ఏం కలిపినా మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. 9కి 1 కలిపి అనుకోండి 11 అంటే ఏంటి, మళ్ళీ 1+1 9, 2, 11 1, 2. 9 ఏది కలిస్తే అదే ఉంటుంది, 9 మాయమైపోతుంది. కాబట్టి మార్పు లేకుండా ఉండాలంటే 9తో కలవాలి. మార్పు లేకుండా ఉండాలి అంటే 9తో కలవాలి. దీని అర్థం ఏంటి, సపోజ్ సృష్టి జరిగింది, మార్పు లేకుండా ఉండే సృష్టి ఉండదు. సృష్టి అంటేనే మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ శరీరంలో ఏం మార్పులు లేకుండా ఉండాలి అని ఎవరైనా అనుకుంటే 9తో కలవాలి. 9 అంటే ఏంటి, 9 అనేవి నంబర్స్ అన్నీ కూడా, దే ఆర్ మోర్ ఆఫ్ కాస్మిక్ నేచర్ అంటారు మాస్టర్. కాస్మిక్ నేచర్ అంటే బ్రహ్మాండానికి సంబంధించినవి, మనం ప్లానెటరీకి సంబంధించినవి కూడా కాదు, ఇంకా పైన అన్నమాట. 9 అనేది 9 డినోట్స్ కాన్షియస్నెస్. అమ్మవారు ప్రకృతి ఎన్ని రకాలుగా ఉంటుందని చెప్తారు, 8 రకాలుగా ఉంటుంది ప్రకృతి. అది ప్రకృతిని 2 పేర్లతో చెప్తారు, పరాప్రకృతి, అపరాప్రకృతి. పరాప్రకృతి ఏదైతే ఉందో అది 9తో చెప్తారు. అపరాప్రకృతి, అపరము అంటే భౌతికమైనది అనమాట, పరము అంటే భౌతికానికి అతీతమైనది. జగన్మాత ఏదైతే ఉన్నారో, జగన్మాత మూల ప్రకృతి, ఆ మూల ప్రకృతి నుండే భగవంతుడి సంకల్పానుసారం మొత్తాన్ని అగ్నిదేవుడు సృష్టిస్తాడు. కాబట్టి అగ్ని మొదటివాడు అనమాట. మనం కాస్మిక్ ఫైర్ చెప్పుకుంటాం, అప్పుడు దాని గురించి చెప్పుకుంటాం. అలాగే ఎస్ట్రాలజీలో కూడా ఫైర్ గురించి వస్తుంది. ఇప్పుడు మేషరాశి ఉందంటే ఇది తలలో ఉన్న ఫైర్, అంటే ఇంటలెక్చువల్ ఫైర్ అనొచ్చు, లేకపోతే స్పిరిచువల్ ఫైర్ అనొచ్చు, డివైన్ ఫైర్ అనొచ్చు. ఇవి అలాగే మేషరాశిలో కాస్మిక్ డివైన్ ఫైర్ చెప్పుకున్నాం కదా, సింహంలోనేమో సోలార్ ఫైర్ ఉంటుంది, ధనుసులో ప్లానిటరీ ఫైర్ ఉంటుంది. ఈ రకంగా ఈ ఫైర్స్ అన్నీ కూడా మనలో ఉంటాయి. ఆ వెలుగు ఎంత నిండిపోతే మన పీనీలు పెట్టేటువంటి గ్లాస్ మధ్యలో ఆ వెలుగు అధికం అధికం ఈ నాడులన్నింటినీ నింపేస్తే అప్పుడు మనలో ఉన్న అన్ని శక్తులు జాగృతం అవుతాయి. అన్ని శక్తులు జాగృతం అయ్యి మనం గురువుల పనికి బాగా పనికి వస్తాం. ఎందుకంటే గురువు గారు చెప్తారు ఇదేమి మెంటల్ ఎస్లిం కాదు, లేకపోతే ఒక హాస్పిటల్ కాదు, అందరూ వచ్చి ఇక్కడ ఆయన రెస్ట్ తీసుకున్నారు, నాకు సైనికులు కావాలి అంటారు. సైనికులు కావాలంటే శక్తి ఉన్నవాడినే సైనికులుగా సెలెక్ట్ చేస్తారు. ఏ శక్తి ఉండాలి మన దగ్గర, గురువుల యొక్క పని చేయడానికి కావాల్సిన శక్తి ఉండాలి. అది ఈ సాధన వల్ల వస్తుంది. మన సాధన మనలో ఉన్న శక్తులన్నీ జాగృతం అయ్యి అవి లోక కళ్యాణానికి ఉపయోగించడం ఏదైతే ఉందో దాన్నే అశ్వమేధము అంటారు. మనలో ఉన్న శక్తులు దేనివల్ల జాగ్రత్త అవుతాయంటే, దేనివల్ల ఈ సృష్టి మొదలైందో దాన్ని మనలోకి పిలిస్తే అదే మనలో ఉన్న శక్తుల్ని జాగృతం చేస్తుంది. దేనివల్ల ఈ సృష్టి అంతా మొదలైంది, దేనివల్ల నేను నిలబడుతుంది అంటే ప్రాణం వల్ల. ప్రాణమన్న అగ్ని అన్న ఒకటే. ఆ మహాప్రాణం ఏదైతే ఉందో ఆ మహాప్రాణ స్వరూపమైన గాయత్రి నాలో అంతరాత్మలో ధారణ చేయిస్తున్నాను. నా మా అంతర్బుద్ధులను సన్మార్గం వైపు ప్రేరేపించుగాక అని గురువు గారు ఇచ్చిన మంత్ర గాయత్రి మంత్ర భావాన్ని అనుకుంటూ గాయత్రి చేయటం వల్ల మనకు మనలో ప్యూరిటీ కలిగి మనలో భగవద్ తేజస్సు మనలో అవతరించి మనం అందరం కూడా గురువుల పని పనిచేయడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు సంపాదిస్తాం. అదంతా కూడా మాస్టర్లో చెప్పారు. ఎప్పుడైతే ఈ పీనియల్ పిచ్చుటర్ ఈ మధ్యలో ఈ వెలుగు నిండి ఆ హయ్యర్ బ్రిడ్జ్ లేదా అంతఃకరణ డెవలప్ అవుతుందో కన్స్ట్రక్షన్ జరుగుతుందో అప్పుడు మనం గురు పరంపరలో ఉన్న వాళ్ళతోటి అనుసంధానం చేయబడతాం. అక్కడి నుంచి శంబల అంటే పరమాత్మ యొక్క సంకల్పాన్ని గ్రహించి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఎలాగని ఆలోచించే విధానంలో మన జీవితం గడపడానికి మనం తయారవుతాం. ఇదంతా కూడా ఈ సోహం అనే సాధనతోటి మొదలవుతుంది. ఇదే అన్ని మంత్రాలకి మూలం ఏంటంటే సోహం సాధన. సాధ్యమైనంత వరకు ఈ విషయాలు గమనించి మనందరం ఈ మేషరాశికి చెప్పిన ఈ సాధన చేసుకుందాం. అలాగే ఇంకొకటి మేషరాశి గురించి ఏంటంటే మాస్టర్ దీనికి ఇచ్చిన ఇది ఏంటంటే గురుపాదకాస్తవంలో మొదటి శ్లోకం, శంకరాచార్య వాళ్ళు రాసిన గురుపాదకాస్తవంలో మొట్టమొదటి శ్లోకం, శ్రీ సమంచితమద్వయం పరమ ప్రకాశమగోచర భేదవర్జితమప్రమేయం అనంతమాధ్యమకల్మషం నిర్మలం నియమాంతమద్వయం అప్రతర్క్యమబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం. ఈ మొట్టమొదటి మంత్ర మకమైన శ్లోకాన్ని మేషరాశికి అన్వయించుకొని ధ్యానం చేసుకోమన్నారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడితోటి ఈ మేషరాశికి సంబంధించినంత వరకు మనం చెప్పుకున్నట్టు ఈ మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశి అధిపతి కుజుడు అయినప్పుడు సాధారణ వ్యక్తులకి అనమాట, అక్కడి నుంచి కొంచెం గురువులు పనిచేస్తాం నిస్వార్థంగా పనిచేస్తాం అనుకున్నప్పుడు వాళ్ళకి బుధుడు పనిచేస్తాడు, బుధుడు బుద్ధినిస్తాడు. ఆ బుద్ధిని ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మనలో వివేకము మనలో ఈ చిత్తశుద్ధి అనేది వచ్చినప్పుడు ఈ పీనియల్ పిచ్యుటరీ గ్లాండ్ మధ్యలో ఉన్న వెలుగు వస్తుంది, అంతవరకు రాదు. అది కండిషన్. ఊరికే సాధన చేసామండి మాకేం రాలేదు అంటే కుదరదు. సాధన చేసినప్పుడు మనలో చిత్తశుద్ధి ఉండాలి. అంటే అంతఃకరణ త్రికరణ శుద్ధి అంటాం చూసారా, త్రికరణ శుద్ధి చెప్పింది ఆలోచించింది చేస్తున్నది అంతా ఒకటే ఉంటుంది. పై కూడా చెప్పడం లోపల ఆలోచించడం ఇంకోటి మాట్లాడటం ఇలా కాకుండా అది రెండు. వివేకము ఈ రెండు ఎప్పుడైతే మనం చిత్తశుద్ధి వివేకం అనేవి మనం పాటిస్తాం వాటిని బాగా అలవాటు చేసుకుంటాం అనుకుంటూ ఈ సాధన చేసిన వాళ్ళకి ఖచ్చితంగా మా బుద్ధులను సన్మార్గం వైపు ప్రేరేపించగలక అన్నదాంట్లోనే వస్తాయి రెండు కూడా. అవి దృష్టిలో పెట్టుకుని ఇవి చేద్దాం. అందరం కూడా గురువుల కార్యక్రమంలో ఇంకా ఎక్కువ పార్టిసిపేట్ చేయడానికి కావాల్సిన అర్హత సంపాదించుకుందాం. ఇక్కడికి ఇస్టోట్రిక్ ఎస్ట్రాలజీ పార్ట్ మేషరాశి వరకు మనం చెప్పుకుందాం. చాలా ఉంటుంది చెప్పుకోవడానికి. ఎప్పుడైతే బుధుడు మనకు పనిచేశాడో అక్కడి నుంచి నెక్స్ట్ ఇంకా పూర్తిగా కాస్మిక్ లెవెల్లో యురేనస్ మనకు పనిచేయడానికి తన సహకారం ఇస్తాడు. యురేనస్ ఏం చేస్తాడు, వరల్డ్ సర్వర్గా మనల్ని తయారు చేస్తాడు, కుంభ చైతన్యాన్ని మనలో నింపుతాడు. బుద్ధి నుంచి ఇంకా పైకి వెళ్తాం అన్నమాట. అప్పుడు ఈ విశ్వంలో ఉన్న జరుగుతున్న రకరకాల పనులు వాటికి ఎలా చేయాలి ఇలాంటివన్నీ మనకు గురువులు అందిస్తారు. మన పాత్రత పెంచుకుంటూ ఇలా వెళ్తుంటాయి. ఇది మేషరాశికి సంబంధించింది వాళ్ళు చెప్పుకున్నాం. ఇంకా ఇవాళ కొంచెంసేపు ఆస్ట్రాలజీకి సంబంధించి అయిన తర్వాత హోమియో గురించి చెప్పుకుందాం. కిందసారి మనం హోమియో జస్ట్ ఇంట్రాక్షన్ చేసుకున్నాం. కాకపోతే దీంట్లో మీకందరికీ ఎక్కువ సులభంగా ఉండడానికి వీలుగా ఇప్పుడు ఏం చెప్తారంటే, అసలు కిందసారి చెప్పింది ఒకటి రెండు సెంటెన్స్లో రివ్యూ చేద్దాం. అదేంటి, ఏమైతే ఒక పదార్థం ఒక ఆరోగ్యవంతుడి మీద శరీరం మీద మనం ప్రయోగిస్తే అతనిలో ఏ లక్షణాలు వస్తాయంటే ఆ పదార్థానికి ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు వస్తాయి. కాబట్టి ఆ లక్షణాలతో బాధపడుతున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడికి ఈ పదార్థం ప్రయోగించడం వల్ల వచ్చిన లక్షణాలు అవి ఒకటైతే కనుక వాడి రోగం తగ్గుతుంది. అంటే సపోజ్ హనీమాన్ గారు కనిపెట్టింది అంటే ముఖ్యంగా సింకోనా అంటే మనం హోమియోలో చైన్ అంటాం, బయట మలేరియా ట్యాబ్లెట్స్ అమ్ముతారు ఆ మలేరియా ట్యాబ్లెట్స్ తయారు చేసే మందు అనమాట. ఆ చెట్టు బెరడు కషాయం చేసి తాగాడు ఆయన, వెంటనే చలి జ్వరం వచ్చేసింది ఆయనకి, జ్వరం వచ్చే ముందు పోవడంత దాహం లాగా అవన్నీ నోట్ చేసుకున్నాడు. నోట్ చేసుకొని అదే లక్షణాలు ఉన్నవాడికి ఆ దాన్ని మందుగా ఇచ్చాడు, వెంటనే వాడికి జ్వరం తగ్గింది. అప్పుడు ఆయన ఏం కనిపెట్టారంటే ఒక పదార్థం ఏ ఆరోగ్యవంతుడి శరీరం మీద ఏ లక్షణాలు కలిగిస్తుందో అదే పదార్థం అదే లక్షణాలు ఉన్న ఒక జ్వరం లేకపోతే ఇంకా బాధ ఉంటే వాడికి తగ్గిస్తుంది. అంటే సమాన ధర్మాలు కలిగినవి రోగాన్ని తగ్గిస్తాయి. అంటే మందులోనూ అదే ధర్మం ఉండాలి, బాధపడుతున్న వాళ్ళలో కూడా అదే లక్షణాలు ఉండాలి, ఉంటే అది ఆ రోగాన్ని తగ్గిస్తుంది. ఇది సిమిలియా సిమిలస్ క్యూరెంట అని చెప్పి ఒక సూత్రం కనిపెట్టారు ఆయన. లైక్ క్యూర్స్ లైక్ అనమాట ఇంగ్లీష్లో సింపుల్గా, ఇందాక చెప్పుకుంది జర్మన్ భాష. అది మొట్టమొదటి క్లాసులో మనం కొంచెం బ్రీఫ్గా చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఒక దాని ఏమంటాం మెడిసిన్ మనం కనుక ఒక అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి ఇస్తే అది సరిగ్గా పనిచేసి తగ్గుతుందా లేదా. అంటే ఇప్పుడు రకరకాల హోమియో బుక్స్ వస్తున్నాయి, అలాగే ఈనాడులో వచ్చేస్తూ ఉంటుంది. మీకు నచ్చిన మందు కనుక ఇది అయితే 200 సిలో ఒక వారానికి ఒక డోసు తగ్గేంతవరకు వేసేసుకోండి అని ఉంటుంది. అలా వేసుకుంటే మీకు తగ్గడం కాదు కానీ కొత్త వస్తాయి. అందుకని తగ్గుతున్నదా లేదా అని చెప్పడానికి ఇప్పుడు చెప్తున్నాను అనమాట ఈ క్లాసు. దాంట్లో వాళ్ళు మొట్టమొదటి మనకి ఇచ్చిన 3 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. మొదటిది, మనం మందు వేస్తే పైనుంచి కిందకి తగ్గాలి. పైనుంచి కిందకి తగ్గడం అంటే ఏంటి, సపోజ్ తలనొప్పి ఉంది, కడుపు నొప్పి ఉంది, మోకాళ్ళ నొప్పి ఉంది, ఇవి ఉండగా మన దగ్గరకు వచ్చాడు మెడిసిన్ కోసం, మనం మందు వేసాం. మందు వేస్తే పైనుంచి కిందకి తగ్గాలి అనే సూత్రం ప్రకారం మొట్టమొదటి తలనొప్పి తగ్గాలి, తర్వాత కడుపు నొప్పి తగ్గాలి, తర్వాత మోకాళ్ళ నొప్పులు తగ్గాలి, తర్వాత ఇంకా పాదాలు ఎలా ఉంటే నొప్పులు తగ్గిపోవాలి. అంతే తప్ప రివర్స్గా కానీ ఇంకోలా కానీ తగ్గకూడదు. అంటే ఏంటి, మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయి మంచి మందు ఇచ్చారు సార్ చచ్చిపోతుంది అని నడవలేక మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయి అనుకుంటే గబగబా మన దగ్గరకు వచ్చి చెప్తే మనం నిష్పక్షపాతంగా మనం తప్పు పట్టుకోవాలి. ఎందుకంటే మనం మంచి మందు ఇవ్వలేదు, ఎందుకంటే అలా తగ్గకూడదు కాబట్టి. పైనుంచి కిందకే తగ్గాలి. సపోజ్ దురదతో ఒళ్ళంతా దురదతో మన దగ్గరికి మందుకు వచ్చాడు, మందుకు వస్తే మందు వేస్తే మొదట దురద తలలో తగ్గాలి, తర్వాత అలా మొహం మీద అలా మెడ చెస్ట్ చేతులు పొట్ట కాళ్ళు పాదాలు అలా తగ్గాలి. అంతేగాని ఎక్కడో తోటి తగ్గిపోకూడదు. అలా తగ్గితే మటుకది మనం ఇచ్చిన మందు కరెక్ట్ కాదు. తర్వాత రెండోది ఏంటంటే లోపల నుంచి బయటికి రావాలి. లోపల నుంచి బయటికి రావడం అంటే ఏంటి, మనం మందు వేసాం సపోజ్ ఆయాసంతో ఒకళ్ళు వచ్చారు, ఆయాసంతో బాధపడుతున్నారండి మందు కావాలి అంటున్నాడు, మందు వేసాం. మందు వేస్తే ఏమి ఆయాసం తగ్గి అతనికి చర్మం మీద ఎక్కడన్నా సరే 1-2 పొక్కులు వస్తాయి. అంటే అర్థం ఏంటి, లోపల సున్నితమైన అవయవాలు ఉంటాయి, గుండె ఊపిరితిత్తులు అలాగే లివర్ కాలేయం ఇంకా ఇలాంటివి అనమాట. అలాంటి లోపల ఉన్న సున్నితమైన అవయవాలలో ఉన్న రోగం చర్మం మీదకి గెంటేస్తుంది అనమాట, బయటికి తోసేస్తుంది లోపల ఉన్న వైటల్ ఫోర్స్ ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి పనిచేస్తున్నంతకాలం ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉన్న ఉండబోయినా బతుకుంటాం. ప్రాణశక్తి పనిచేయకుండా చేసే మందులు ఉంటాయి కానీ అవి వేసుకుంటే మనం ఒడికి లేకుండా పడి ఉంటాం, ఆ పనులు చేయకూడదు. ఈ హోమియో మందు ఏం చేస్తుందంటే మనలో ఉన్న ప్రాణశక్తి బాగా పనిచేసేటట్టు దానికి స్టిమ్యులేషన్ ఇస్తుంది. స్టిమ్యులేట్ చేసేసరికి ఏమవుతుందంటే ప్రాణశక్తి పనిచేయడం మొదలెట్టి లోపల అనారోగ్యాన్ని అదే బయటికి తోసేస్తుంది. అందుకని ఆయాసం ఉన్నవాడికి మందు వేస్తే చర్మం మీద ఎక్కడన్నా చిన్న కురుపు రావడం లేకపోతే దద్దురు రావడం జరుగుతుంది. అది చూసి అయ్యో ఎప్పుడో తగ్గిపోయింది మళ్ళీ వచ్చిందండి మీరు మందు వేస్తే అంటే వాడు మనం కంగారు పడకూడదు, సంతోషించాలి. ఆయాసం తగ్గింది కదా, చర్మం మీద చిన్న బొక్కులు వస్తే ఏ మందు వేయకుండా ఆటోమేటిక్గా అవే తగ్గిపోతాయి. దానికి కావాల్సింది కొంచెం కొబ్బరి నూనె వేస్తే సరిపోతుంది. అది లోపల నుంచి తగ్గడం అంటే. అలాగే మనం మందు వేసాం ఆయాసం తగ్గింది, విరోచనాలు వస్తున్నాయి, ఏమీ కంగారు పడక్కర్లేదు, ఒకటి రెండు విరోచనాలు అయ్యి అదే తగ్గిపోతుంది. మళ్ళీ విరోచనాలకి మళ్ళీ తగ్గినంత విరోచనాలు అయితే మందు ఆలోచించి దానికి తగ్గ మందు వేస్తే సరిపోతుంది. అలాగే మూడో పద్ధతి ఏంటంటే, అంటే తగ్గినది మనం ఇప్పుడు ఆయాసానికి మందు వేస్తే ఆయాసం తగ్గి తలనొప్పి వచ్చింది సపోజ్, అది రాంగ్. ఎందుకంటే పైనుంచి కిందకి తగ్గాలి కదా, చెస్ట్ నుంచి అంటే తలకాయ పైన ఉంటుంది కాబట్టి మన ప్రాబ్లం తగ్గి తలనొప్పి రాకూడదు. కడుపు నొప్పికి మందు అయితే కడుపు నొప్పి తగ్గి తలనొప్పి రాకూడదు, కడుపు నొప్పి వేస్తే కడుపు నొప్పి తగ్గిపోదు అంతే. ఆ తర్వాత లోపల నుంచి బయటికి అని చెప్పుకున్న తర్వాత మూడో సూత్రం ఏం చెప్తున్నారంటే, రివర్స్ ఆర్డర్లో కూడా తగ్గుతుంది. అంటే ఇవాడు కడుపు నొప్పి అయితే మందుకి వచ్చాడు, కడుపు నొప్పికి మందు వేసినాం, కడుపు నొప్పి తగ్గింది, వారం రోజుల తర్వాత మళ్ళీ నాకు మోషన్స్ అవుతున్నాయండి. అదేంటంటే ఇదివరకు మోషన్స్ అయ్యాయండి, మోషన్స్ మందు వేసుకున్నాను, మోషన్స్ తగ్గిపోయి కడుపు నొప్పి పట్టుకుంది, అప్పుడే మీ దగ్గరికి వచ్చాను అంటాడు. అంటే మన దగ్గరికి వచ్చేప్పటికీ కడుపు నొప్పి ఉంది, అంతకుముందు మోషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం మందు వేస్తామని కడుపు నొప్పి తగ్గింది, మోషన్స్ వచ్చాయి మళ్ళీ, కాబట్టి మందు కరెక్ట్గా పనిచేస్తున్నట్టు రెండు మూడు మోషన్స్ అయితే తగ్గిపోతుంది, భయపడక్కర్లేదు. ఇంకా వెనక్కి వెళ్తే ఎప్పుడో నాకు చిన్నప్పుడు ఎగ్జిమా ఉందండి అని అంటాడు. సపోజ్ అది లోపల ఇంకా ఉండి ఉంటే కనుక మనం వేసిన మందు కరెక్ట్ కాబట్టి ఒకటి రెండు బొక్కులు వస్తే తగ్గిపోతుంది. అలాగా అతనికి ఏ బాధలు ఉన్నాయి అవన్నీ క్రానలాజికల్ ఆర్డర్లో, అంటే వెనక్కి ముందుకు కాకుండా. ఇప్పుడు మనం అందరం ఒక చోటకి వచ్చాం, అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వెనక్కి వెళ్ళిపోతాం. ఎలాగైతే వెళ్తాం అంటే ఎలా వచ్చాం అలా వెళ్తాం. అలాగే ఈ రోగాలు ఏవి ముందర వచ్చాయో అవన్నీ అక్కడ అలా అలా ఉండి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది ముందర తగ్గుతుంది, దాని తర్వాత వెనక్కి దాని తర్వాత చివరికి ఎప్పుడో చిన్నప్పుడు వచ్చింది ఎప్పుడో చివరికి. అందుకని వీళ్ళు ఏమంటారు, హోమియో మందు వేసుకుంటే రోగాలన్నీ బయటపడతాయని కదా, అది తప్పు. అంతకుముందు వాడికి లోపల ఉండి ఇంకా తగ్గకపోతే కనుక బయటకు వస్తుంది, తగ్గిపోతుంది. ఈ రకంగా మూడు గుర్తులు మనం చూసుకోవాలి హోమియో మందు ఇస్తున్నప్పుడు కరెక్ట్గా హోమియో మెడిసిన్ పనిచేస్తుందా లేదా. అంటే పైనుంచి కిందకి తగ్గాలి, లోపల నుంచి బయటికి రావాలి, అలాగే అనారోగ్యం ఇవాళ ఏదైతే ఉందో దానికి మందు వేస్తే అది కరెక్ట్ మెడిసిన్ అయితే ఇదివరకు ఏమన్నా ఉండి ఇంకా తగ్గకపోతే అవి కూడా బయటపడితే తగ్గుతుంది, అంతే తప్ప కొత్తవే రావు. ఇది జనరల్గా మనం మెడిసిన్ ఎలా పనిచేస్తుంది, కరెక్ట్ లైన్స్లో పనిచేస్తుంది లేదా తెలుసుకోవడానికి వాళ్ళు ఇచ్చిన మూడు ప్రిన్సిపల్స్. ఇవన్నీ బాగా మనం స్టడీ చేయడానికి పుస్తకాలు కొనుక్కోవాలి చిన్నగా. ఏంటంటే కెంట్స్ లెక్చర్స్ హోమియోపతి అదొకటి కొనుక్కోవచ్చు. అలాగే ఈకే మాస్టర్ రాసిన పుస్తకాలు ఏవైనా సరే మీకు స్టోర్స్లో దొరికితే కొనుక్కోండి, వీటితోటి మనం బోర్డు అంతా నేర్చుకోవచ్చు. అలాగే ఇంకా హోమియోలో ఇంకోటి ఏంటంటే, ఇంకో రెండు ప్రిన్సిపల్స్ ఉన్నాయి, రెండు చెప్తాను. అది మానసిక లక్షణాలు అని ఉంటాయి. అలాగే ఒక అనారోగ్యం ఏ టైంలో ఎక్కువవుతుంది, ఏ టైంలో తగ్గుతుంది, చలికి ఎక్కువవుతుందా లేదా చలికి బాగుంటుందా, కొంచెం హాయిగా ఉంటుందా, వేడి నీళ్ళు కాపడం పెట్టుకున్నా వేడి నీళ్ళు పోసుకున్నా బాగుంటుందా, లేకపోతే వేడి నీళ్ళు తగిలితే ఎక్కువవుతుందా, ఎండాకాలంలో ఎక్కువవుతుందా చలికాలంలో ఎక్కువవుతుందా, ఇలాగా కొన్ని ఉన్నాయి. వాటిని ఏమంటారంటే మొడాలిటీస్ అంటారు. మొదటిదేమో మెంటల్ సిమ్టమ్స్, రెండోది మొడాలిటీస్. ఈ మెంటల్ సిమ్టమ్స్లో మనకు ఏమవుతుందంటే ఒక మనిషి భయం, కోపం, విసుగు, చిరాకు, దేనికో దానికి ఆందోళన, ఎప్పుడు రెస్ట్లెస్గా ఉంటాం, ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. అలాగే మొడాలిటీస్లో 12 గంటలకి ఒక మందు ఉంది, దాంట్లో ఏంటంటే రాత్రి పిల్లవాడు సరిగ్గా 12 గంటలు లేచి నాకు ఆకలిస్తుంది ఏమన్నా పెట్టు అని అడుగుతాడు. అలాంటప్పుడు అన్నం తిండు మళ్ళీ ఏ జంతికలు అలాంటి స్నాక్స్ అలాంటి ఐటమ్స్ తింటాడు, అంతే తప్ప అన్నం తిండు. అది ఒక పెక్యులర్ మెడిసిన్ వాడికి. అలాగే ఆ మందు వేసేవాడి ఇంకెప్పుడు 12 గంటలకు లేవడు, అది అడగడు, అంత బాగా తగ్గుతుంది. అలాగే కొందరికి ఎంత ఎండాకాలం ఉన్నా సరే మాస్టర్ ఎప్పుడు చెబుతుండేవాడు మెహర్ బాబా గురించి, ఆయన ఎప్పుడూ రగ్గు కప్పుకునేవాడు ఎండాకాలం కూడా. అదొక మందు ఉంది, ఆ మందు వేస్తే వాళ్ళకి అది తగ్గిపోతుంది. ఇలాగ ప్రతి మెడిసిన్కి కూడా కొన్ని మానసిక లక్షణాలు, కొన్ని ఉద్రేక ఉపశమనాలు అంటాం తెలుగులో, మొడాలిటీస్ అంటారు. ఫలానా టైంకి ఎక్కువ అవుతుంది, ఫలానా టైంకి ఆటోమేటిక్గా మందు ఎక్కువైనా తగ్గుతుంది. ఒక మందు ఉంది నేట్రమ్మూరిని, అంటే మామూలుగా మనం తినే ఉప్పు, దానికి పొద్దున్నే మొదలవుతుంది తలనొప్పి, సాయంత్రం వరకు ఉంటుంది, సాయంత్రానికి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, అంటే మందు ఎక్కలేదు, రాత్రి హాయిగా పడుకుంటుంది, మళ్ళీ పొద్దున్న లేస్తూనే అది కూడా లేస్తుంది అన్నమాట వీటితో పాటు, మళ్ళీ వీటితో పాటు పడుకుంటుంది. ఇలాంటివి మొడాలిటీస్. ఇవి బాగా ప్రతి మెడిసిన్కి తెలుసుకోవాలి. అలాగే ప్రతి మెడిసిన్కి ఒక పర్టిక్యులర్ పెక్యులర్ క్వాలిటీ ఉంటుంది. ఆ పెక్యులర్ లక్షణం ఏంటో బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరందరూ కూడా సక్సెస్ఫుల్ హోమియో డాక్టర్స్ అవుతారు. ఇది ఒక ఇవాళ కూడా చాలా బ్రీఫ్గా చెప్పాను. ఇంకో రోజు ఫుల్ లెంగ్త్ క్లాస్ తీసుకుందాం ఉన్నవారు. ఇప్పటికి ఇంకా స్వస్తి. మే ద పవర్ ఆఫ్ వన్ లైఫ్ పోర్ త్రూ ద గ్రూప్ ఆఫ్ ఆల్ వరల్డ్ సర్వీస్. మే ద లవ్ ఆఫ్ వన్ సోల్ క్యారెక్టరైజ్ ద లైఫ్స్ ఆఫ్ ఆల్ దోస్ హూ సీక్ టు ఎయిడ్ ద గ్రేట్ వన్స్. మే ఐ ఫుల్ఫిల్ మై పార్ట్ ఇన్ ద వన్ వర్క్ విత్ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ హార్మ్లెస్నెస్ అండ్ రైట్ స్పీచ్. ఐ ఆమ్ కనెక్టెడ్ విత్ ఆల్ ద గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వీస్ అండ్ ద మాస్టర్స్ స్టాండింగ్ బిహైండ్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయ్యాం న్యాయేణ మార్గేణ మహిం మహిష. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు. లోకాః సమస్తా సుఖినో భవంతు. లోకాః సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.
Thank you, Uncle.